Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జనవరి 30, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించే ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. వచ్చే నెల ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినం. ఆ సందర్భంగా మరో అడుగు ముందుకేద్దాం క్యాన్సర్ పై యుద్ధంలో మనం. ఇప్పుడు మనం క్యాన్సర్ చికిత్సల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ కి చక్కటి చికిత్సలు చేయటమే కాదు చాలా కేసుల్ని పూర్తిగా నయం చేయగలుగుతున్నాం కూడా. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందల్లా వీలైనంత త్వరగా తొలి దశలోనే క్యాన్సర్ ని గుర్తించడం ఎలాగన్న దాని గురించే. 10 70% బాధితులంతా కూడా క్యాన్సర్ బాగా ముదిరిపోయిన దశలోనే, అంటే బాగా లేట్ స్టేజ్ లోనే వైద్యుల వద్దకు వచ్చేవాళ్ళు. ఆ సమయంలో చికిత్సలు కూడా కష్టంగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన బాగా పెరగడంతో 70% అంతగా ముదరక ముందే వైద్యుల దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మనం ప్రజల్లో ఇప్పుడు అవగాహన మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఎప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడితే క్యాన్సర్ ని అనుమానించాలి అన్న అవగాహన బాగా పెంచుకోవాలి. రెండోది, ఒకసారి క్యాన్సర్ వస్తే ఇక అది నయం కాదన్న అపోహ ఇప్పటికీ మన సమాజంలో చాలా మందిలో బలంగా పాతుకుపోయింది. అదొస్తే ఇక జీవితం అయిపోయినట్లేనని భావించే వాళ్ళు ఉన్నారు. దీంతో కొన్ని కొన్ని అనుమానాలు లక్షణాలు కనబడుతున్నా కూడా కొంతమంది ఎక్కడ క్యాన్సర్ అంటారోనన్న భయంతో వ్యాధి ముదిరే వరకు కూడా వైద్యుల వద్దకు వెళ్లకుండా తాత్సారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. క్యాన్సర్ అంటే అంత భయపడక్కర్లేదు, దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత పూర్తిగా నయం చేయొచ్చని గుర్తించాలి. మూడోది, క్యాన్సర్ చికిత్సలు ఇప్పుడు చాలా తేలికయ్యాయి, దుష్ప్రభావాలు బాగా తగ్గిపోయాయి, సమర్థ చికిత్సతో రోగుల ఆయుర్దాయము గణనీయంగా పెరిగింది. చాలా మంది క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆ తర్వాత కూడా హాయిగా ఉండగలుగుతున్నారు. ఇవాళ్టి రోజున క్యాన్సర్ తో వస్తున్న వారిలో దాదాపు 70-75% మందికి క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయగలుగుతున్నారు కూడా. 1వ స్టేజీలో వస్తున్న వాళ్లే కాదు 4వ స్టేజీలో వస్తున్న వాళ్లలో కూడా పూర్తిగా నయం చేయగలుగుతున్నారు. కాబట్టి క్యాన్సర్ అంటే భయపడి వైద్యుల వద్దకు రాకుండా ఉండాల్సిన అవసరం ఇవాళ్టి రోజున లేనే లేదు. ఒకప్పటికంటే ఇప్పుడు మనం క్యాన్సర్ల నిర్ధారణలో ఎంతో ఖచ్చితత్వాన్ని సాధించాం. వాస్తవానికి మనం క్యాన్సర్లు అంటాం కానీ అవన్నీ ఒకటే కాదు, ప్రతి క్యాన్సర్లోనూ చాలా రకాలుంటాయి. తాజా పరిణామం మనం ఈ క్యాన్సర్లను నిర్ధారించడంలో అద్భుతమైన ఖచ్చితత్వాన్ని సాధించడం. ఉదాహరణకు, ఒకప్పుడు మనం కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు, దానిలో ఏ రకం ఎలాంటి రకం అన్నది చాలా సూక్ష్మంగా గుర్తిస్తున్నాం. ప్రతి రకానికి ప్రత్యేకమైన నిర్దిష్టమైన చికిత్స అందిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కు కారణమవుతున్న జన్యువు ఏమిటో గుర్తించి ఆ జన్యువుని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం. దీనే ఇప్పుడు ప్రిసిషన్ ఆంకాలజీ అంటున్నారు. లోపాలు తలెత్తి క్యాన్సర్ కి కారణమవుతున్న జన్యువును బ్లాక్ చేయటం ఈ చికిత్స లక్ష్యం. క్యాన్సర్ చికిత్సల్లో ఈ విధానం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇలా మనం మందును ఖచ్చితంగా గురి చూసి వదులుతాం కాబట్టి అది రామబాణంలా కేవలం క్యాన్సర్ ని మాత్రమే తుదముట్టిస్తుంది. ఇలా గురి చూసి మందు ఇవ్వటం వల్ల చికిత్సలు చాలా సులభతరంగా మారిపోయాయి. కాబట్టి ఒకప్పటిలా ఇప్పుడు క్యాన్సర్ చికిత్స అంటే భయపడి పారిపోవాల్సిన పని లేదు. క్యాన్సర్ చికిత్స అనగానే చాలా మంది వాంతులు, జుట్టు రాలిపోవటం, రక్త కణాలు తగ్గిపోవటం, లివర్ దెబ్బతింటం, విరేచనాలు అవ్వటం, నోరంతా పూచిపోవటం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావటం, ఇలా రకరకాల దుష్ప్రభావాలు గుర్తుకొచ్చి కంగారు పడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నీ లేకుండానే మనం మధుమేహానికి, హై బీపీకి ఎలా చికిత్స చేస్తామో క్యాన్సర్ కు అలా చేసే రోజులు వచ్చేసాయి. రోజు ఒక మాత్ర వేసుకుంటే చాలు, క్యాన్సర్ వదిలిపోయే చికిత్సలు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా వరకు మందులతో చికిత్స చేయదగ్గ దీర్ఘకాలిక సమస్య అని చెప్పుకోవచ్చు. పదింట 9 రకాల క్యాన్సర్లకు ఇదే రకం చికిత్స సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల క్యాన్సర్లకు కొంతకాలం మందులు వాడి ఆ తర్వాత మందులు కూడా మానేసే పరిస్థితి, అంటే క్యాన్సర్ ని పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఒకప్పుడు అన్ని క్యాన్సర్లకు కీమోథెరపీ ఇచ్చేసేవాళ్ళు. అది ఒక రకంగా పోలీస్ కాల్పుల్ లాంటిది. తూటాలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరికీ తగిలేవన్నమాట. కొన్నిసార్లు చెడ్డవాళ్ళు తప్పించుకున్నట్టే క్యాన్సర్ కణాలు తప్పించుకునేవి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా గురి చూసి క్యాన్సర్ కణాలనే కొట్టడం అనేది వచ్చింది. దీనివల్ల దుష్ప్రభావాలు బాగా తగ్గిపోయాయి. అలాగే నిన్న మొన్నటి వరకు ఇంకేం చేయలేమనుకున్న క్యాన్సర్ల విషయంలో కూడా ఇప్పుడు ఆయుర్దాయం బాగా పెరిగింది. ఉదాహరణకు ఒకప్పుడు 6 నెలలు కూడా బతకరని అనుకున్న 4వ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు ఇప్పుడు 4.5 ఏళ్లకు పైగా జీవిస్తున్నారు. ఇది ఆఖరి దశలో గుర్తించినా కూడా. అది గొప్ప మార్పు. చిన్నపిల్లల్లో చాలా క్యాన్సర్లను ఇప్పుడు పూర్తిగా నయం చేయగలరు. పెద్దవాళ్లను చాలా రకాలుగా నయం చేయొచ్చు. చికిత్సలకు అయ్యే ఖర్చులు తగ్గటం కూడా మనం తప్పనిసరిగా గుర్తించాల్సిన అంశం. ఒకప్పుడు నెలకి సుమారు 1.5 లక్షల వరకు అయ్యే చికిత్సలు కూడా ఇప్పుడు 800-900 రూపాయలకి తగ్గిపోతున్న సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా క్యాన్సర్లను ఎంత తొలిదశలో గుర్తించగలిగితే అంత మేలు జరుగుతుంది అని గుర్తించాలి. మలమూత్ర విసర్జనలో ఏ రకమైన మార్పు వచ్చినా, పుండు ఏదైనా మానకుండా వేధిస్తున్నా, ఏ శరీర భాగం నుంచైనా అసహజంగా రక్తస్రావం వస్తున్నా, ఆకలి అకారణంగా బరువు తగ్గిపోతున్నా, మింగటం కష్టంగా ఉన్నా అజీర్ణం వేడకుండా వేధిస్తున్నా, పుట్టుమచ్చల్లో పులిపిరలో అసహజ మార్పులు కనిపిస్తున్నా, దగ్గు గాని గొంతు బొంగురుగా గాని వేడకుండా వేధిస్తున్నా, ఇలాగా ఈ లక్షణాలుంటే తప్పకుండా క్యాన్సర్ అని అనుమానించాలి మాత్రమే. కన్ఫర్మేషన్ చేయడం అనేది అది డాక్టర్ల చేతిలో ఉంటుంది. సో ఆ అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరకు మాత్రం కన్సల్ట్ చేయడానికి మాత్రం వెళ్ళాలి. తర్వాత మనందరం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం, స్త్రీ పురుషులిద్దరిలోనూ కనబడుతున్న 100కి 60 క్యాన్సర్లు పూర్తిగా నివారించుకోదగ్గవే. మనం దీన్ని విస్మరించి అది ముంచుకొచ్చిన తర్వాత నానాతంటాలు పడుతున్నాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఎలాగంటే మొత్తం క్యాన్సర్లలో పొగాకు సంబంధ క్యాన్సర్లదే అధిక భాగం. చాలా మంది పొగాకు వల్ల నోరు ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు మాత్రమే వస్తాయని అనుకుంటారు, కానీ ఇది పెద్ద పొరపాటు. పొగాకు అనేది తీవ్రమైన క్యాన్సర్ కారకం. దానివల్ల నోటితో మొదలై మెడ గొంతు అన్నవాహిక జీర్ణాశయం ఊపిరితిత్తులు క్లోమం కిడ్నీ మూత్రాశయం ఇలా బోలెడన్ని రకాల క్యాన్సర్లు సంప్రాప్తించే అవకాశం ఉంది. అందుకే పొగాకును ప్రపంచ మానవాళికి మహాశాపంలా చెప్పుకోవచ్చు. ఇది సాధారణ కణాన్ని చాలా సులభంగా క్యాన్సర్ కణంగా మారేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇన్ని క్యాన్సర్లకు మూలమవుతున్న పొగాకును మనం వదిలించుకోగలిగితే దాదాపు 50-60% క్యాన్సర్లు నిలిచిపోతాయి. రెండోది, ఇప్పుడు టీకాలతో నివారించుకునే క్యాన్సర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు యుక్త వయసు ఆడపిల్లలందరికీ HPV టీకా ఇవ్వటం ద్వారా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ని చాలా వరకు నిలువరించవచ్చు. అలాగే అందరికీ హైపటైటిస్ బి టీకాతో లివర్ క్యాన్సర్లని కొంతమేర నివారించవచ్చు. ఇలా టీకాలతో ఈ 2 రకాల క్యాన్సర్లను బాగా తగ్గించేసుకోవచ్చు. మూడోది, ఊబకాయం వల్ల పుట్టుకొస్తున్న క్యాన్సర్లు ఎక్కువే. రొమ్ము గర్భాశయ అండాశయ అన్నవాహిక క్యాన్సర్లకు కొంత వరకు మూలాలు ఊబకాయంలో ఉన్నాయి. దీన్ని మనం నివారించుకోవచ్చు. నెలసరి ఆగిపోయిన తర్వాత బరువు పెరగకూడదు. ఒంట్లో బరువు పెరిగితే ఎస్ట్రోజన్ హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ముప్పు పెంచుతాయి. ఇవన్నీ కూడా మనంతట మనం చేజేతులా తెచ్చిపెట్టుకుంటున్న క్యాన్సర్లు. కొన్ని రకాల క్యాన్సర్లు జన్యుపరంగాను ఇతరత్ర కారణాల వల్లనూ రావచ్చు. వాటిని మనం ఏం పెద్దగా ఆపలేవు, కానీ మనం నిలువరించడానికి వీలున్న వాటిని ఆపే ప్రయత్నం చెయ్యకపోవటం స్వయం కృతాపరాధమే అవుతుంది. అందరం ఊబకాయం రాకుండా చూసుకోవటం, పొగాకు మానేయటం, కొన్ని టీకాలు తీసుకోవటం ఇలాంటి చర్యలతో క్యాన్సర్ కేసుల్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇక కొన్ని క్యాన్సర్లని నివారించలేకపోయినా తొలిదశలోనే గుర్తించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ రకం క్యాన్సర్లు చాలా నిదానంగా పెరుగుతుంటాయి. ఉదాహరణకి నోటి క్యాన్సర్, ఇది చాలా నిదానంగా పెరుగుతుంది. మనం కేవలం నోటిని పరీక్షించుకోవటం ద్వారానే దీన్ని తొలిదశలో గుర్తించవచ్చు. వెంటనే పూర్తిగా నయం చేసుకోవచ్చు కూడా. అలాగే ఏటా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ని కూడా చాలా చాలా ముందే పట్టుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ ని కూడా ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం ద్వారా ఆదిలోనే పట్టుకోవచ్చు. ఇలా తొలిదశలో కనుక్కోవటం వల్ల కీమోథెరపీ, రొమ్ములు పూర్తిగా తీసేయటం, ఖర్చు ఎక్కువ కావటం వంటి సమస్యలన్నీ ఉండవు. పెద్ద పేగు క్యాన్సర్లని కూడా మలంలో సూక్ష్మ స్థాయిలో రక్తం పడుతుందేమో, అంటే మోషన్ ఫర్ అకల్ట్ బ్లడ్ పరీక్ష చేయించుకోవటం ద్వారా చాలా ముందుగా పట్టుకోవచ్చు. ఇంట్లో ఈ క్యాన్సర్ చరిత్ర ఉన్న వాళ్ళు ఈ పరీక్షల విషయంలో మరింత శ్రద్ధగా ఉండాలి. చాలా మంది క్యాన్సర్ రోగులు ఇప్పటికీ మన దేశంలో బాగా ముదిరిన తర్వాత కానీ వైద్యుల దగ్గరికి రావటం లేదు. దగ్గు లాంటి బాధలు వీడకుండా వేధిస్తున్నా కూడా అదేదోలే అనుకుని చిట్కా వైద్యాలు చేయించుకుంటూ కాలం వృధా చేస్తున్నారు. ఈలోపు వ్యాధి ముదిరిపోతుంది. కాబట్టి క్యాన్సర్ ముందస్తు సంకేతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. కొన్ని రకాల క్యాన్సర్లు జన్యుపరంగానూ ఇతరత్ర కారణాల వల్ల కూడా రావచ్చు. చెప్పాను కదా పెద్దగా ఆపలేమని. అయితే దేశంలో ఏటా కొత్తగా నమోదవుతున్నది 700,000. ఏటా 5.5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయట క్యాన్సర్ కారణంగా. 5 అతిపెద్ద క్యాన్సర్లు వస్తే 1 రొమ్ము, 2 గర్భాశయ ముఖద్వారం, 3 నోరు, 4 ఊపిరితిత్తులు, 5 పెదపేగు మలద్వారం. క్యాన్సర్ నయమై 5 పైగా జీవించిన వారి శాతం 1975-77 మధ్య 49% ఉంటే, 2005-2011 మధ్య 69%, అంటే ఆయుర్దాయం పెరుగుతోందన్నమాట. మొత్తం క్యాన్సర్లలో పొగాకు సంబంధ క్యాన్సర్లదే అధిక భాగం. పైచేయి పొగాకు తీవ్రమైన క్యాన్సర్ కారకం. దాన్ని వదిలించుకోగలిగితే చెప్పాను కదా ఇందాక దాదాపు 50-60% క్యాన్సర్లు నిలిచిపోతాయి. పురుషుల్లో పెదవులు, నోరు, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పెదపేగు, మలద్వారం, గొంతు ఈ క్యాన్సర్లు ఎక్కువ. స్త్రీలలో అయితే రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, పెదపేగు, మలద్వారం, అండాశయాలు, నోటి క్యాన్సర్లు ఇవి ఎక్కువ అనమాట. సో ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని టెస్ట్లు ఏవైతే కొన్ని లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లేకపోతే కొన్ని టెస్ట్లు ప్రతి ఏటా చేయించుకోవడం ద్వారా ఇలాంటివి ఏమన్నా, అండ్ మోర్ ఓవర్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు క్యాన్సర్ హిస్టరీ, తప్పనిసరిగా ఇలాంటి టెస్ట్లు చేయించుకోవడం ద్వారా వీటిని సకాలంలో ఆపగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. ఇప్పుడు ప్రియమైన మీతోలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా, కప్పులో తాగాలా అనే సిల్లీ విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూంటూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. అందరూ తమ పిల్లల గురించి చాలా కలలు కంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల పిల్లలకు మానసిక వైకల్యం కలిగితే కృంగిపోతారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నా, నగరాల్లో నివాసం ఉంటున్నా ఎంతో కొంత వైద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో నివసించే సామాన్యుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంటుంది. అలాంటి వారికి అందుబాటులో ఒక ఆసరా కావాలి, ఆపన్న హస్తం ఒకటి ఆదుకోవాలి. అలా ఆలోచించే ఆ దంపతులు ఒక సంస్థని స్థాపించారు. తమ కుమార్తె మానసిక వైకల్యంతో ఉందని తెలిసాక ఇంకా ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారోనని ఆలోచించారు. అలాంటి వారికి తాము కొంత ఆసరాగా నిలవాలని నిర్ణయించుకున్నారు. శిరీష మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం నెలకొల్పి అందరికీ సేవలందించడం మొదలుపెట్టారు. శిరీష పునరావాస కేంద్రం 2004 కృష్ణా జిల్లాలోని వీరంకిలాకు గ్రామంలో స్థాపించారు. అప్పుడు 5 మానసిక వైకల్యం ఉన్న పిల్లలతో చిన్న రేకుల షెడ్డు కింద మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం 80 పిల్లలకు ఆదరువుగా నిలిచింది. ఈ సంస్థ డైరెక్టర్ మన్నే సోమేశ్వరరావు దూరదర్శన్ లో ఉన్నతోద్యోగి. ఈయన భార్య రత్నబాయమ్మ టొబాకో బోర్డులో ఉద్యోగి. శిరీష పునరావాస కేంద్రం స్థాపించడం వెనుక ఈ దంపతులు పడిన వేదనే కారణం. వీరికి 2 ఆడపిల్లలు. అందులో చిన్నపాప శిరీష అందరిలా కాకుండా కొంత విభిన్నంగా ప్రవర్తించేది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించలేకపోయారు. పాప పెరిగే కొద్దీ ఏదో సమస్య ఉందని అనుకున్నా 5-6 వయసు వచ్చే వరకు మానసిక సమస్య ఉందని అర్థం చేసుకోలేకపోయారు. విషయం తెలుసుకున్న తర్వాత ఆ సమస్యను ఒక వ్యాధిగా భావించిన తల్లిదండ్రులు చాలా మంది డాక్టర్లను కలిశారు. చివరికి శిరీషకు ప్రత్యేక విద్య అవసరమని తెలుసుకున్నారు. గుంటూరులోని ప్రముఖ మానసిక వైకల్యుల స్కూల్లో చేర్పించారు. అప్పుడే తమ పాప లాంటి వారు చాలా మంది ఉన్నారని, వారందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలుసుకున్నారు. మెదడు పరిపక్వంగా లేకపోవడం వల్ల వచ్చే మానసిక సమస్యని ఎదుర్కొంటున్న పిల్లల్ని మామూలుగా మార్చడానికి ఏదో ఒక ప్రయత్నం మొదలు పెట్టాలి అనుకున్నారు. ప్రత్యేక విద్యా విధానంతో ఈ పిల్లల్ని మామూలు వ్యక్తులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని గ్రహించి అలాంటి వారి కోసం ఒక ప్రత్యేక పాఠశాలని ఏర్పాటు చేయాలనుకున్నారు. అదే శిరీష రిహాబిలిటేషన్ సెంటర్. ప్రతి వేసవిలో ఈ కేంద్రంలో పనిచేసే టీచర్లు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు వెళ్తారు. ఇంటింటికి తిరిగి మనోవైకల్య సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని గుర్తిస్తారు. ఆ పిల్లల్ని తమ ప్రత్యేక పాఠశాలకు పంపమని తల్లిదండ్రుల్ని అడుగుతారు. మొదట చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపడానికి సిద్ధపడేవారు కాదు. మానసిక సమస్యతో బాధపడుతున్న పిల్లలున్నారని చెప్పుకోవడానికే కొందరు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. పిల్లల్ని పంపితేనే వారిలో మార్పు వస్తుందని, పిల్లల్ని ఇంట్లోనే ఉంచినా గొలుసులతో కట్టేసినా వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని, మానసిక సమస్య తీవ్రంగా మారుతుందని తల్లిదండ్రులకు నచ్చజెప్పేవారు. పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్లి తిరిగి ఇంటికి పంపుతామని, సదుపాయాలన్నీ ఉచితంగానే అందిస్తామని చెప్పేవారు. స్కూల్లో పాఠాలు చెప్పడం నుంచి పిల్లల్ని ఇంటికి పంపే వరకు పూర్తి బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చి ఒప్పించేవారు. ఇలాంటి పిల్లలకు ప్రత్యేక విద్యను అందించడానికి వివిధ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. వారికి గల IQ స్థాయిలు, తెలివితేటలు తదితర దాన్ని బట్టి శిక్షణ ఇవ్వాలి. వీళ్లు వివిధ స్థాయిల్లోని విద్యా పద్ధతులను విజయవంతంగా పూర్తి చేసుకుని మాట్లాడి ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వీళ్లని చేరుస్తారు. ఏ స్కూల్లో ఈ పిల్లల్ని చేరుస్తారో అక్కడి టీచర్లతో మాట్లాడి ఈ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెబుతారు. ఈ విధంగా మానసిక సమస్యని ఎదుర్కొంటున్న పిల్లల్ని ప్రధాన స్రవంతిలో భాగస్థులను చేస్తారు. ఇలా ఇప్పటి వరకు శిరీష పునరావాస కేంద్రం నుంచి ప్రతి ఏడాది కొందరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుతూనే ఉన్నారు. ఇక్కడ శిక్షణ పొందవంతి విద్యా వ్యవస్థలోకి వెళ్లలేరు అనుకుంటే ఇక్కడే వారికి టైలరింగ్ నేర్పించడం, చీరలపై డిజైన్లు చేయడం, ప్రత్యేకమైన గాజులు తయారు చేయడం, పెయింటింగ్, గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం వంటి పనుల్ని నేర్పిస్తారు. మగపిల్లలకు డిటర్జెంట్ పౌడర్, ఫినాయిల్, విస్తరాకుల తయారీ వంటి వివిధ పనుల్లో శిక్షణ ఇస్తారు. అయితే ఎక్కువగా పిల్లల్ని ప్రధాన స్రవంతిలో భాగస్థుల్ని చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ పిల్లలు చదువుకుంటే వారికి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని వీరి నమ్మకం. అప్పుడు వాళ్ళు ఇతరులపై ఆధారపడకుండా ఉండటమే కాక వారే సహకారంగా ఉండగలిగిన అందుకుంటారు. దాంతో వారిలో మానసిక స్థైర్యం కూడా ఆ మేరకు పెరుగుతుంది. శిరీష రిహాబిలిటేషన్ సెంటర్ ప్రస్తుతం 2 శాఖలుగా పనిచేస్తుంది. ఉయ్యూరు శాఖలో 50 పిల్లలున్నారు. వీరంకిలాకులోని ప్రధాన శాఖలో 30 పిల్లలున్నారు. ఈ సంస్థ ఇక్కడ బాలులకు వసతి సౌకర్యము కల్పిస్తోంది. దీనిలో పనిచేసే టీచర్లు నిబద్ధతతో పనిచేయడం వల్ల శిక్షణతో పాటు సెరిబ్రల్ పాల్సీ వారికి శిక్షణ ఇస్తారు. మానసిక వైకల్యంతో పాటు ఎముకల సమస్య, ఇతర శారీరక సమస్యలున్న పిల్లలకు ఫిజియోథెరపీ వంటి వైద్య సదుపాయాలు కల్పిస్తారు. అదేవిధంగా మాటరాని పిల్లలకు స్పీచ్ థెరపీని అందిస్తారు. ప్రతి నెల న్యూరోసైకియాట్రీకి చెందిన వైద్యులు వచ్చి పిల్లల్ని పరీక్షిస్తారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న పిల్లలందరికీ ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఈ సంస్థ నిర్వహణకు విరాళాల కోసం ఎవరినీ చేయిచాచి అడగరు. స్వచ్ఛందంగా వచ్చే దాతలు కొందరు పిల్లలకు కావలసిన మందుల్ని ఇస్తుంటారు. ఇంకొందరు ఆహార పదార్థాల్ని అందిస్తారు. మరికొందరు నగదు రూపంలో సహాయం చేస్తారు. పిల్లల విద్యకు అవసరమైన వస్తువుల్ని అందించే దాతలు ఉన్నారు. దీన్ని స్థాపించిన మన్నె సోమేశ్వరరావు నెల జీతం మొత్తం ఇక్కడి అవసరాల కోసమే ఇచ్చేస్తారు. వారి ఇంటి అవసరాలకు ఆయన భార్య రత్నమాయమ్మ జీతమే ఆధారం. ఇలా దాదాపు దశాబ్ద కాలం నుంచి ఒకరి జీతంతో స్కూల్ నిర్వహిస్తూ మరొకరి జీతంతో ఇంటిని నెట్టుకొస్తున్నారు ఈ దంపతులు. కేంద్ర ప్రభుత్వం అందించే దీన్ దయాళ్ గ్రాంట్ గురించిన హామీ ఈ మధ్యనే రావడంతో ఆర్థికంగా కొంత ఊరట పొందవచ్చు అని ఆశిస్తున్నారు. నెల నెలా క్రమం తప్పకుండా సహాయం చేసేవారిలో సోమేశ్వరరావు సహోద్యోగులు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె అనూష డాక్టర్ కావడం వల్ల సంస్థలోని పిల్లలకి ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఈ సంస్థలో పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ కేంద్రానికి ఎన్నో బహుమతులు అందాయి. ఇప్పటి వరకు సాధించిన జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు చాలానే ఉన్నాయి. రన్నింగ్, డిస్క్ త్రో, షార్ట్ పుట్, లాంగ్ జంప్, క్యారమ్స్ వంటి క్రీడల్లో ఈ సంస్థలోని పిల్లలు ప్రతిభ చూపిస్తున్నారు. ఈ సంస్థ ఉత్తమ సేవలకు గాను ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మానసిక వికలాంగుల సంస్థగా అవార్డును సాధించింది. అంతకుముందు ఏడాది జిల్లా స్థాయిలో ఈ అవార్డు పొందారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు ఆదరుగా ఈ సంస్థ ఈ దంపతులు చేస్తున్న కృషి అభినందనీయం. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై అండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ ఎస్పీ శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మాలియా ఐపి, లూసియా డిపి, గోల్డెన్ మూవీ క్లాసిక్స్, సెన్సేషనల్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్, క్రేజీ పాలిటిక్స్, మూవీ గాసిప్స్, సిల్లీ లాజిక్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెనలకి అనర్హం. అందుకే నేను విన్నవి, చదివినవి, నాకు తారసపడినవి రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్యూంటూ చిత్రం భడారే విచిత్రం మీ ఆర్జే వెన్నెలతో ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. వైద్యం అతిపెద్ద వ్యాపారంగా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడే కాదు, 3.5 దశాబ్దాల కిందట మంచి వైద్యం పొందడం అంటే ఓ ఖరీదైన వ్యవహారమే. అందులోనూ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడం అంటే కార్పొరేట్ ఆసుపత్రులకు అస్సలు సరిపడదు. వారు ఫీజులు తీసుకోకుండా వైద్యం ఎప్పుడూ చేయరు. ఒకవేళ ఎవరైనా అలా ఉచితంగా వైద్యం చేయమని కోరి వస్తే తన్ని తరిమేస్తారు, కానీ కొంత కూడా మానవత్వం చూపించరు. సరిగ్గా ఇలా జరుగుతుంది కనుకనే అక్కడి కార్మికులు అంతా కలిసి 34 ఏళ్ల కిందట ఏకమయ్యారు. తమకు తాముగా సొంతంగా తమ డబ్బుతో శ్రమతో ఓ హాస్పిటల్ని కట్టించుకున్నారు. అది ఇప్పటికీ ఎంతో మంది కార్మికులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. ఆ హాస్పిటల్ పేరు షాహీద్ హాస్పిటల్. అది ప్రస్తుత ఛత్తీస్గఢ్ లోని బలోడ్ జిల్లా దర్లీ రాజహారా ప్రాంతం. 1983 సంవత్సరం ఆ ప్రాంతంలో రాజహారా తదితర మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అనారోగ్య సమస్యలు వస్తే పరిస్థితి దారుణంగా ఉండేది. వైద్యం చేయించుకోవాలంటే తప్పనిసరిగా కార్పొరేట్ హాస్పిటల్కే వెళ్ళాలి. దీంతో చేతిలో డబ్బులు లేక వైద్యం సకాలంలో అందకపోవడం వల్ల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడేవారు. అయితే దీన్ని చూసి కార్మికులు తట్టుకోలేకపోయారు. దీంతో వారందరూ ఏకమై ఛత్తీస్గఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్, సిఎంఎస్ఎస్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి శంకర్ గుహ నియోగి అనే కార్మిక నాయకుడు నాయకత్వం వహించాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ఆయన నేతృత్వంలో చందాలు పోగేసుకుని సొంతంగా షాహీద్ పేరిట ఓ హాస్పిటల్ని కట్టుకున్నారు. దీన్ని 1983 జూన్ 3న లహర్ సింగ్ అనే వృద్ధ కార్మికుడి చేతుల మీదుగా ప్రారంభించుకున్నారు. 15 పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి కార్మికుల ఆరోగ్య జీవనానికి చక్కటి బాట వేసింది. కార్మికుల కృషికి ఉదారంగా స్పందించిన చాలా మంది డాక్టర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవల్ని అందించడం మొదలుపెట్టారు. 1994 నాటికి 60 పడకలకు విస్తరించిన ఈ హాస్పిటల్లో ఇప్పుడు 150 పడకలున్నాయి. ఈ ఆసుపత్రి 100 కిలోమీటర్ల పరిధిలోని కార్మికులకు, పేదలకు సేవలందిస్తోంది. దానికి కావాల్సిన నిధులను దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తుండడంతో ఇప్పుడు ఆ హాస్పిటల్లో వైద్యం కార్పొరేట్ హాస్పిటళ్లకే ధీటుగా మారింది. అయితే అది ఫీజుల విషయంలో కాదు, అధునాతన వైద్య సదుపాయాలు అందించడంలో ముందుంది. ఏదేమైనా కార్మికులే సొంతంగా తమ డబ్బులతో తమ కోసం హాస్పిటల్ని నిర్మించుకున్నారంటే వారి సంఘటిత శక్తి ఏమిటో తెలుసుకుని నేటి తరం దీని నుంచి స్ఫూర్తి పొందాల్సిందే మరి. తర్వాత, శీతాకాలంలో చర్మం ఎక్కువ పొడిబారటం సహజం. దీనికి చాలా మంది కోల్డ్ క్రీములు వాడేస్తూ ఉంటారు. అయితే వేరే పద్ధతుల్లోనూ పొడి చర్మానికి మరింత ఆరోగ్యాన్ని అందించవచ్చు. అవే చర్మాన్ని తేమగా ఉంచే మాస్కులు. వీటిలో ఓవర్ నైట్ మాస్క్, సూపర్ ఫుడ్ మాస్క్, షీట్ మాస్క్లు అందాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఓవర్ నైట్ మాస్క్ అంటే ఇది నిద్రపోతున్నంత సేపు చర్మంపై పనిచేస్తూ శరీరాన్ని తేమగా ఉంచడానికి సహకరిస్తుంది. పొడి చర్మం ఉన్న వారికి మరింత మేలు చేస్తుంది. ముఖ్యంగా గాలి, చలని వాతావరణం కారణంగా ఏర్పడే పొడి చర్మానికి ఇది మంచి పరిష్కారం. సరైన పద్ధతిలో ఓవర్ నైట్ మాస్క్ ని వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీన్ని వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ మాస్క్ ని 5-10 నిమిషాలు మృదువుగా అప్లై చేయాలి. అయితే తప్పనిసరిగా సూచనలు పాటించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత సూపర్ ఫుడ్స్ మాస్క్. క్రాన్బెర్రీ, పసుపు, అవకాడో వంటి సూపర్ ఫుడ్స్ శీతాకాలంలో శరీరానికి మంచి పోషణ అందిస్తాయి. ఇవి ఉన్నతమైన గుణాలు కలిగి శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి. శీతాకాలంలో పొడి వాతావరణానికి పాడైన చర్మానికి కాంతినివ్వడంలో బాగా పనిచేస్తాయి. షీట్ మాస్క్. సౌందర్య పరిశ్రమలో షీట్ మాస్కులు కొత్తగా వచ్చిన ఉత్పత్తులు. తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ఉత్పత్తులు కూడా ఇవే. షీట్లా ఉండే వీటిని వాడటం చాలా సులభం. అంతేకాదు తక్కువ సమయంలోనే శరీరానికి కావలసిన తేమని అందించగల సుగుణాలు ఈ మాస్క్లో ఉన్నాయి. తక్షణ తేమతో పాటు కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి. చల్లని వాతావరణంలోకి వెళ్లబోయే ముందు ఈ మాస్క్ ని వాడితే తక్షణ ఏర్పు వస్తుందిట. ఇవి కాకుండా ఇంట్లోనే సొంతంగా మాస్కులు తయారు చేసుకోగలిగితే మరింత మంచిది. బొప్పాయి, టొమాటో, అరటిపళ్ళు, తేనె, శనగపిండిని కలిపి చేసుకునే మాస్కులు చర్మానికి తేమనిస్తాయి. తర్వాత, ఒక పెద్ద ఆయనకి తన జీవితంలో ఎన్నో శుభాలు కలిగాయండి. తన ఆనందాన్ని సన్నిహితులతో పంచుకోవాలని ఒక విందు ఏర్పాటు చేశాడు. స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల్ని విందుకి ఆహ్వానించాడు. రుచికరమైన వంటలు చేయించాడు. విందు జరిగే వేదికని అందంగా అలంకరణ చేయించాడు. విందుకు వస్తున్న అతిథులకు స్వయంగా స్వాగతం పలకాలని ఎదురు చూస్తున్నాడు. సమయం మించిపోతోంది, అయినా కూడా ఒక్క అతిథి రాలేదు. వంటకాలు రుచి కోల్పోతాయని ఆ పెద్ద ఆయనకు ఆందోళన కలిగింది. అతిథులు ఎందుకు రాలేదో వాకపు చేశాడు. వారంతా ఒక ప్రముఖుడి ఇంట్లో విందుకు వెళ్లారు అని తెలిసింది. వెంటనే ఆ పెద్ద ఆయన తన కొడుకుల్ని పిలిచాడు. మీరు వీధిలోకి వెళ్లి యాచకులను, దివ్యాంగులను, శ్రమించలేని వృద్ధుల్ని తీసుకురండి అని అన్నాడు. మరుక్షణంలో విందు జరిగే ప్రాంగణం అంతా నిండిపోయింది. అంతా తృప్తిగా భోజనం చేశారు. పెద్ద ఆయనకు చాలా ఆనందం కలిగింది. తన ఇంట్లో మరో శుభం జరిగింది అని సంతోషించాడు. ఇలాంటి కథే క్రీస్తు ప్రభువు తన శిష్యులకి చెప్పాడు. మీరు విందుకు అతిథుల్ని ఆహ్వానించేటప్పుడు మీ స్నేహితుల్ని, బంధువుల్ని పిలవద్దు. ఆ క్రమంలో వాళ్ళు తిరిగి మిమ్మల్ని విందుకు పిలుస్తారు. అలా కాకుండా ఏమీ లేని వారిని, పేదల్ని, వికలాంగుల్ని పిలిస్తే వారు తిరిగి మిమ్మల్ని పిలవరు. ఏ ఉపకారం ఆశించకుండా సహాయం చేసేవారే గొప్పవారు. వారికే దేవుని రాజ్యంలో ప్రవేశం అని ఉపదేశించాడు. ఆకలితో అలమటించే వారికి భోజనం పెట్టడం ఎంత గొప్ప విందో అసలు మాటలో చెప్పలేం కదండి. తర్వాత భారతీయ ప్రాచీన ఆచార సంప్రదాయాల వెనుక భౌతిక దృక్పథంతో పాటు ఆధ్యాత్మిక తత్వము ఉంటుంది. తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయడం, తనలోని పరమాత్మను దర్శింపజేయడమే ఈ ఆచారాల పరమార్థం. మన ఋషులు విశాలమైన భావంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించి ఈ ఆచారాలను ఏర్పాటు చేశారు. ఉదయం లేవగానే మన చేతులు మనం చూసుకుంటూ చదువుకోవాల్సిన శ్లోకం ఒకటి ఉంటుంది, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. చేతి వేళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందిట, అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందిట, అరచేతి మొదట్లో గౌరీదేవి, రెండు చేతుల్ని పరికించి చూసినా ఎవరు కనబడరు. మనోనేత్రంతో ఆలోచిస్తే ఈ ముగ్గురమ్మలు మూడు శక్తుల రూపంలో సాక్షాత్కరిస్తారు. లక్ష్మీదేవి సంపదకు ప్రతీక, కష్టపడితేనే సంపదలు వస్తాయి, పెరుగుతాయి. కష్టపడే శరీర అవయవాల్లో చేతులే ప్రధానం, అందుకే రెండు చేతులా సంపాదిస్తున్నాడు అంటారు. ఆ చేతుల్లో అరచేతులు ప్రధానమైనవి. ఆ అరచేతుల్లో కూడా వేళ్ల కొసలు ఇంకా ముఖ్యం. గుండు సూది పట్టుకోవడం దగ్గర నుంచి గుణపంతో పోటు వేయడం వరకు చేతి వేళ్ల కొసలే ప్రధాన పని చేస్తాయి. ఆ వేళ్ల కొసల్లో లక్ష్మీదేవి ఉందంటే కష్టపడితేనే సంపదలు వారిస్తాయి అని అంతరార్థం. పూర్వం తాటాకు పుస్తకాలు చేతుల్లో మధ్యలో పట్టుకుని చదివేవారు. ఇప్పటికైనా పెద్ద పెద్ద పుస్తకాలు శుద్ధగా చదవాలంటే చేతుల మధ్యలో పుస్తకం పెట్టుకోవాల్సిందే. యంత్రాల తెరలను చూసి చదివిన దానికంటే కూడా పుస్తకాల్లో చదివినవి బాగా గుర్తుంటాయి. మొత్తం మీద చదువు బాగా రావాలంటే చేతుల మధ్యలో పుస్తకం ఉండాల్సిందే. అందుకే కర మధ్యే సరస్వతి అన్నారు. మూడో శక్తి పార్వతీదేవి. ఆవిడ శారీరక శక్తికి, ఆయుర్దాయానికి, ఆరోగ్యానికి ప్రతీక. ఆ శక్తి అరచేతి మూలల్లో ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటున జారిపడితే అరచేతి మూలల మీదే నిలదొక్కుంటాం. తిరిగి లేవాలన్నా అరచేతి మూలాల మీదే ఆధారపడతాం. అందుకే కరమూలే స్థిత గౌరీ అన్నారు. మొత్తం మీద మన ఆరోగ్యం, చదువు, సంపద అన్నీ అరచేతుల మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట. అంటే మన అభివృద్ధికి మనమే ప్రధాన కారణం అని తెలుసుకోవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మా ఏన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Now you are listening to My Media, the voice of India.
My Media YouTube channel. Technology ఎంతగా ఎదిగింది? వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటి పండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది? వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటి పండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. కొన్నేళ్ల కిందట టీవీలో టెన్నిస్ చూసి కేరింతలు కొట్టినవాడు, చిన్న వయసులోనే కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడినవాడు, తన గమ్యం ఏమిటో తెలియక మదన పడిపోయినవాడు, ఇప్పుడు ఆ దేశంలోనే పెద్ద స్టార్, టెన్నిస్ కి బ్రాండ్ అంబాసిడర్, ఒకే ఒక టోర్నీ, ఒకే ఒక మ్యాచ్ అతన్ని హీరోని చేసేసింది, ఆ దేశ యువతకు ప్రేరణనిచ్చింది. 21 ఏళ్ల వయసులోనే అందరిలో ఇంతటి స్ఫూర్తి నింపి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పెను సంచలనాలు సృష్టించిన ఆకురాడే హుయాన్ చాంగ్. తాను చిన్నప్పుడు ఆరాధించిన జకోవిచ్ ను ఆస్ట్రేలియన్ ఓపెన్ లో కంగు తినిపించి ప్రకంపనలు రేపాడు చాంగ్. సెమీస్ లో నిష్క్రమణ సంగతి పక్కన పెడితే చాంగ్ ఆట అతను తెర మీదకు దూసుకొచ్చిన తీరు అనూహ్యం. టెన్నిస్ పండితులైతే అతన్ని కొత్త తరానికి ప్రతినిధి అంటూ అప్పుడే ప్రకటించేస్తున్నారు. దక్షిణ కొరియా లాంటి దేశం నుంచి ఒక అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాడు తయారు కావడమే ఒక అద్భుతం. అలాంటిది ఏకంగా గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ కి దూసుకెళ్లడం మహాద్భుతం. ఆ దేశం నుంచి పురుషుల్లోనైనా మహిళల్లోనైనా తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన ఘనత ఈ కళ్లద్దాల కుర్రాడిదే. చాంగ్ ఇలా ఎదగడం వెనుక పెద్ద కథే ఉంది. అతను ఎప్పుడూ అనుకోలేదు టెన్నిస్ ఆటగాడినవుతాను అని. తన అన్న యంగ్ లిమ్ ఆడుతుంటే సరదాగా చూడడం, అతన్ని ప్రోత్సహించడమే చంగ్కి ఇష్టం. కానీ ప్రొఫెషనల్ ఆటగాడిగా మారదామనే ఉద్దేశమే లేదు అతనికి. అయితే ఒక ఆరోగ్య సమస్యే చంగ్ని ఈ ఆటలోకి వచ్చేలా చేసింది. చంగ్ టెన్నిస్లోకి రావడమే అనూహ్యం. అతని తండ్రి, అన్న టెన్నిస్ ఆటగాళ్లే, కానీ అతను ఎప్పుడూ రాకెట్ జోలికి పోలేదు. అయితే అతనికి కళ్లకు సంబంధించిన వ్యాధి సోకింది. కళ్ళ వెంట నీరు కారడం, మసకగా అయిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొనేవాడు. అందుకే చిన్న వయసులోనే కంటికి అద్దాలు వచ్చేసాయి. తోటి పిల్లలు ప్రొఫెసర్ ప్రొఫెసర్ అని ఏడిపించేవాళ్ళు. వైద్యుడు ఒకే మాట చెప్పాడు, అతనికి సైన్యం వద్దు, ఆటవైపు మళ్లించండి అని. ఆకుపచ్చ రంగు ఎక్కువగా చూస్తే కళ్లకు మంచిది అని చెప్పాడు. దీంతో చంగ్ టెన్నిస్ ఆడడం మొదలుపెట్టాడు. కోర్టుతో పాటు చుట్టూ వాతావరణం కూడా ఆకుపచ్చగా ఉండేలా చూసుకున్నాడు. ఆరంభంలో అన్నే అతనికి కోచ్. ఇప్పుడు తాను టెన్నిస్ ఆటగాడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం భారత్తో ఆ మ్యాచే అని గుర్తు చేసుకుంటాడు ఈ కొరియా కుర్రాడు. 2014లో ఆసియా క్రీడల్లో టెన్నిస్ డబుల్స్ లో యంగ్ తో కలిసి స్వర్ణం గెలిచాడు చంగ్. ముఖ్యంగా సెమీస్ లో యుకి బాంబ్రీ, దివిజ్ శరణ్లను ఓడించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సెమీస్ లో భారత జోడీపై గెలవకపోతే తాను మళ్లీ సైన్యంలోకి వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే దక్షిణ కొరియాలో టీనేజర్లు కనీసం 21 నెలలు సైన్యంలో సేవ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పథకం గెలిచిన క్రీడాకారులకు సైన్యం నిర్బంధ శిక్షణ నుంచి మినహాయింపు ఉంటుంది. అందుకే ఆసియా క్రీడల స్వర్ణమే చంగ్ కెరీర్ కు పెద్ద మలుపు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ లో సెర్బియా యోధుడు జకోవిచ్ ని ఓడించిన క్షణాన నివ్వెరపోయింది క్రీడా ప్రపంచం. ఎవరి కుర్రాడా అని కోర్టులో చిరుతలా కదలడం, బలమైన సర్వీసులు, ముచ్చటైన డ్రాప్ షాట్లతో అతను అందరినీ కట్టిపడేశాడు. నొవాక్ కంటే ముందు 4 సీడ్ జ్వెరవ్ ని ఓడించి సంచలనం సృష్టించాడు చంగ్. ఆట తీరులోనూ తన ఆరాధ్య ఆటగాడు జకోవిచ్ ని కాపీ కొట్టేశాడు చంగ్. ప్రత్యర్థి అలసిపోయేలా చేసి అతని బలహీనతలపై దెబ్బ కొట్టి గెలవడం అతని శైలి. ముఖ్యంగా అతను తన కదలికల్లో మార్పు చేసుకుంటూ అలవోకగా డ్రాప్ షాట్లు వేస్తున్న తీరు అభిమానుల్ని కట్టిపడేసింది. రోజర్ ఫెదరర్ తో సెమీఫైనల్లో గాయం కారణంగా ఓడిపోయినా చంగ్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మాల్యా ఐపి, లూసియా డిపి, గోల్డెన్ మూవీ క్లాసిక్స్, సెన్సేషనల్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్, క్రేజీ పాలిటిక్స్, మూవీ గాసిప్స్, సిల్లీ లాజిక్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వినలకి అనర్హం. అందుకే నేను విన్నవి, చదివినవి, నాకు తారసపడినవి రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్యూన్టు చిత్రం భడారే విచిత్రం మీ ఆర్జే వెన్నెలతో ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. చేతిలో ఫోన్, ఇంట్లో టీవీ, టేబుల్ పై కంప్యూటర్, ఒళ్ళో ల్యాపి, వీడియో గేమ్స్, 3D ఆటలు, ఇంకెక్కడ పుస్తకాలు చదువుతాను చెప్పండి. ఇది మన దేశంలో మాట. మనిషికో యాపిల్ ఫోన్, గదిగో ప్లాస్మా టీవీ, వర్చువల్ రియాలిటీ గేమ్స్, మనకంటే ఎన్నో రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ అయినా అక్కడి వారికి పుస్తకాలంటే పిచ్చి. ఎక్కడంటారా మనం ఆ అంటే అనుసరించే అమెరికాలో. పుస్తక పఠనంలో మాత్రం మనం వీరిని అనుకరించం ఎందుకో, మరి అన్నిట్లోనూ అనుకరిస్తాం కదా. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే మీరు మాత్రం రేపటిదాకా ఆగాల్సిందే. ప్రస్తుతానికి వాళ్ళకి ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జనవరి 30, 2015 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.